విదేశాలలో చదువుకోవాలి అన్న కల చాలామందికి ఉంటుంది. అక్కడే స్థిరపడి సంపాదించాలి అన్న ఆశయం ఇంకా ఎంతో మందికి ఉంటుంది. ఎస్బీఎస్ తెలుగుకు స్వాగతం. నా పేరు రియా. ఈ పాడ్కాస్ట్ లో మనం మాట్లాడుకుంటున్నాం ఒక విద్యార్థి ఆస్ట్రేలియాలో చదువుకొని అక్కడ స్థిరపడాలి లేకపోతే అక్కడ చదువుకున్న తర్వాత ఎటువంటి ఉద్యోగ అవకాశాలని కల్పించుకోవచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడతాం. కంప్లీట్గా ఒక విద్యార్థి తను అక్కడ చదువుకోవటానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అన్న దగ్గర నుంచి ఫైనల్గా తను అక్కడ స్థిరపడడానికి ఉండే ఉద్యోగ అవకాశాలు ఏంటి అన్న దాని గురించి ఈ పాడ్కాస్ట్ సిరీస్లో మనం మాట్లాడుకుంటున్నాం. వెల్కమ్ టు పాడ్కాస్ట్ సిరీస్ పార్ట్ 1. యుఎస్ఏ, యూకే తర్వాత ఎంతగానో స్టూడెంట్ డెస్టినేషన్గా మారిన ఆస్ట్రేలియాలో చదువుకోవటానికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి, కావాల్సిన అర్హత ఏంటి అన్న దాని గురించి ఈ పాడ్కాస్ట్లో మనతో మాట్లాడడానికి ఉన్నారు బి బెస్ట్ కన్సల్టెంట్స్ తరపున రంగనాథ్ ముమ్మడి గారు, ఓవర్సీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్. సార్, ముందుగా ఒక స్టూడెంట్ ఆస్ట్రేలియాలో చదువుకోవాలి అంటే వాళ్ళకి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి?
మనకి ఇండియన్ స్టూడెంట్స్ రెండు రకాల స్టూడెంట్స్ ఉంటారండి. ఒకటి ఇంటర్ అయిన తర్వాత బ్యాచులర్స్ చదవడానికి వెళ్ళేవాళ్ళు, దాన్ని యూజీ అంటాం. లేదు ఇక్కడ బ్యాచులర్స్ చదివి మాస్టర్స్కి వెళ్ళేవాళ్ళు ఉంటారండి, దాన్ని పీజీ అంటాం. యూజీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్. యూజీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఒకలాగా ఉంటాయి, పీజీ వాళ్ళ ఒకలాగా ఉంటాయి. బట్ ఇన్ జనరల్గా కామన్గా ఏంటంటే స్టూడెంట్స్ ఆస్ట్రేలియా వెళ్ళటానికి కావాల్సింది గుడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు మంచిగా చదివి ఉండాలి. సో దాంతో పాటు వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి రాసి ఉండాలి. అది ఐఎల్టీఎస్ కానీ పీటీ కానీ ఇలా కొన్ని టెస్ట్లు ఉన్నాయండి. మోస్ట్లీ ఆస్ట్రేలియాకి ఈ రెండు టెస్ట్లు ఫేమస్. వీటిల్లో మినిమం టెస్ట్ స్కోర్స్ వాళ్ళకి ఉంటే దానికి తగినట్టుగా యూనివర్సిటీస్ మనం అప్లై చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియాలో చదువుకోవటానికి 3 సార్లు ప్రవేశాలు జరుగుతాయి, ఫిబ్రవరి, జులై, నవంబర్ మాసాల్లో. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో జరిగే ప్రవేశాలు ముఖ్యమైనవి, ఎందుకంటే ఈ ప్రవేశాలలోనే దాదాపు అన్ని విద్యా సంస్థలు అలాగే అన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి నెలలో మిస్ అయిన వారు జూలైలో ప్రయత్నించవచ్చు, కాకపోతే ఫిబ్రవరి నెలలో ఉన్నంత అవకాశాలు జూలై నెలలో ఉండకపోవచ్చు. ఫైనల్గా జూలైతో పోల్చుకుంటే నవంబర్ ప్రవేశాలకు ఆస్కారం మరికొంత తక్కువే అని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా ఎటువంటి డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది సార్?
మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి కావాల్సింది ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్. వీళ్ళు వేరైతే వీళ్ళ ఫైనాన్షియల్ ఎఫోర్డబిలిటీ అంటే వీళ్ళ కేపబిలిటీ ఎంత ఉంది అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి ప్రజెంట్ చేసుకోవాలి. సో దాన్ని బట్టే ఈ ప్రాసెస్ అంతా అసలు అవుతుందా లేదా అనేది ఇనీషియల్ అసెస్మెంట్ లోనే మనకి అర్థం అయిపోతుంది అండి. దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ అండి.
ఆస్ట్రేలియాలో చదువుకోవాలంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే డాక్యుమెంటేషన్. ఎంత పక్కగా డాక్యుమెంటేషన్ ఉంటే అంత సులువుగా ప్రతిదీ ఈజీగా అయిపోతుంది, వీసా కూడా దొరుకుతుంది, యూనివర్సిటీస్లో కూడా ఫైనల్గా మనకి మనం అనుకున్నట్టు అడ్మిషన్ కూడా దొరుకుతుంది. మరి ఈ ప్రాసెస్ అంతా మనం గెట్ ఆన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంటేషన్ పూర్తవ్వాలి. గతంతో పోల్చుకుంటే ఈ మధ్య డాక్యుమెంటేషన్ కొంచెం మారింది. సో ఆ డాక్యుమెంటేషన్స్ ఏంటి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్ లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న మార్పులు ఏంటి సార్?
అది చాలా పెద్ద మార్పులు వచ్చినాయండి. బేసికల్ గా ఏంటంటే దీన్ని ఏమంటున్నారంటే వాళ్ళు జెన్యున్ టెంపరీ ఎంట్రెంట్ రిక్వైర్మెంట్స్, దాన్ని షార్ట్ ఫామ్ లో జీటీఈ రిక్వైర్మెంట్స్ అంటున్నారు. ఆ జీటీఈ గైడ్ లైన్స్ ని ఫుల్ఫిల్ చేయాలి. అవి ఏంటంటే ఫస్ట్ ఏంటి, మన ఇండియాలో వీళ్ళకి ఎటువంటి అనుబంధాలు ఉన్నాయి, ఎటువంటి టైర్స్ ఉన్నాయి అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటాయి కాబట్టి మన ఇండియన్ ఫ్యామిలీస్ కి పెద్దగా అది ప్రాబ్లం కాదు. రెండు, కోర్స్ రిలవెన్స్ అంటే మనం ఏం చదవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒకటి చదివి నేను అక్కడికి ఇంకో కోర్స్కి వెళ్తానంటే కుదరదు. సో వాట్ ఎవర్ యూ వాంట్ స్టడీ షుడ్ బి రీజనబుల్లీ ఇన్ లైట్ విత్ యువర్ పాస్ట్ స్టడీస్ ఆర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఫర్ సపోజ్ ఇంతకు ముందు ఏంటంటే మోడిఫికేషన్ లోన్ కవర్ చేస్తున్నా, మనకి ఈజీగా పని అయిపోయేది, వీసా రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయితే యూనివర్సిటీ వాళ్ళు సాటిస్ఫైడ్ వాళ్ళు ఆ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కింద ఓన్లీ లోన్ లెటర్ పెట్టినా సరిపోయేది. ఇప్పుడు 70-80% లోన్ కవరేజ్ వరకే యాక్సెప్ట్ చేస్తారండి, మిగతా 20-30% మన దగ్గర సేవింగ్స్ ఉన్నట్టు. సేవింగ్స్ కింద ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, ఏంటిది బ్యాంక్ బ్యాలెన్స్ కింద చూపించవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కింద చూపించవచ్చు, లేదంటే మన పిఎఫ్ ఎంప్లాయీస్ అయితే పేరెంట్స్ వాళ్ళకి పిఎఫ్ లు ఎన్నో సంవత్సరాలు చేయటం వల్ల బ్యాలెన్స్ కూడా పెరిగి ఉంటది. అవన్నీ ప్రూఫ్ కింద చూపించవచ్చు.
మరి ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ కి అవసరమైన డిపాజిట్స్ కానీ పిఎఫ్ సేవింగ్స్ కానీ అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ చెప్పారు కదా సార్, మరి దీనికి ఏమైనా టైం స్పాన్ ఉంటుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి నేను నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఇంత అమౌంట్ నేను చూపించాలి కాబట్టి ఏదో ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకుని నా బ్యాంక్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉంది నేను ఎలిజిబుల్ అని చెప్పచ్చా?
ఇవాళ బ్యాంకులో డబ్బులు వేసి నా దగ్గర ఇంత బ్యాలెన్స్ ఉందని చూపించేయి, ఇప్పుడు పనిచేయండి ఆస్ట్రేలియాకి. దట్ షుడ్ బి అట్లీస్ట్ మినిమం 3 మంత్స్ ఓల్డ్, అంటే మనం అప్లై చేసే టైంకి 3 మంత్స్ ఓల్డ్ అయి ఉండాలి. ప్లస్ ఆ సోర్స్ ఆఫ్ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం ప్రూవ్ చేయగలగాలి. అంటే మనం ఒక ప్రాపర్టీ అమ్మాము, లేదంటే మా కార్ అమ్మేసాము, లేదా ఇంకోటి గోల్డ్ పెట్టాము, ఇలా ఏదైనా ప్రూఫ్ ఆఫ్ ఫండ్ మనం ప్రొడ్యూస్ చేయాలి. లేదు మా ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ చేశాడు, ఊరికే తీసుకున్నాను, వేరే అప్పు తెచ్చుకున్నాం, అవన్నీ అంటే కుదరదండి. సో మన మన డబ్బు అని చెప్పి వాళ్ళకి క్లారిటీ రావాలి, అది ఫైనాన్షియల్ కేపబిలిటీ మెయిన్ గా చూస్తారండి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆస్ట్రేలియాకి వెళ్ళాలి చదువుకోవాలి అనే ప్రతి విద్యార్థికి కావాల్సిన బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ సపోర్ట్ ఎలా వాళ్ళు చూపించుకోవచ్చు అన్న దాని గురించి ఈ పాడ్కాస్ట్లో మనతో షేర్ చేసుకున్నందుకు, అండ్ అలాగే పార్ట్ 2లో ఈ పాడ్కాస్ట్కి కంటిన్యూషన్గా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఐఎల్ట్స్లో స్కోర్ ఎంత ఉండాలి, ఎటువంటి కోర్సెస్ చేస్తే మంచిది, ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్న దాని గురించి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుంటాం. సో స్టే ట్యూన్ టు SBS తెలుగు. మరిన్ని ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ల కోసం www.sbs.com.au వెబ్సైట్ని సందర్శించండి. అంతేకాకుండా మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి ఫాలో అవ్వండి.